మాతృదేవోభవ.
వింటిని విన్న వించితిని వేణులు సోకిన గాథలెల్లా
జగన్మాత.
వింటిని విన్న వించితిని వేణుల సోకిన గాథలెల్ల నీ ఇంటికి చేరవేసి తిని ఇమియునర్చెదవో భవానీ. వింటిని విన్న వించితిని వీణుల సోకిన గాథలెల్ల నీ ఇంటికి చేరవేసి తిని ఇమియునర్చెదవో భవానీ. ఇది ఎంతయు నీదు మూల్య మనోవిలాసమా, ఏమియునర్చెదవో భవాని ఏమంటకు పాలుబోవదు. ఇది ఎంతయు నీదు విలాసమా, ఏమంటకు పాలుబోవదు. ఇది ఎంతయు నీదు విలాసమా, జగత్కంటక దైత్య సంహరణ కార్యము అవార్యము పునుకుమ్మికన్. జగత్కంటక దైత్య సంహరణ కార్యము అవార్యము పూనుకుమ్మికన్. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1839 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 539 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఎన్నో రకాల సమస్యలు ఎవరో చెబుతూ ఉంటే వింటూ, ఎన్నో సంఘటనలు పత్రికల్లో చదువుతూ లోకంలో చూస్తూ ఉన్న భక్తుడు గనక కవి అయితే ఇలా ప్రార్థిస్తాడు అమ్మవారిని. వింటిని విన్నవించితిని వీణుల సోకిన గాథలల్లా నీ ఇంటికి చేరవేసి తిని. విన్నానమ్మా, నాకు వినిపించనువని నీకు తిరిగి విన్నవించాను నేను, అయిపోయింది. కొరియర్ సర్వీసులాగే అప్పగించేశాం. ఏమి యునర్చదవో భవాని, ఏం చేసినా నీ ఇష్టం. ఎందుకంటే మనం పరిష్కరించగలిగేవి కాదా, నేను మన పరిధిలోవి కాదు. ఈ పరిష్కారాలు పెట్టుకుంటే కుదిరే పని కాదు. అసలు మనలోనే సమస్యలు ఎక్కువైపోతాయి, సొంత జీవితంలో సమస్యలు ఎక్కువైపోతాయి, ఈ మొత్తం దేశంలో ఉండే సమస్యలు నేను ఎత్తిమీద పెట్టుకుంటా. ఇది ముందు అల్లకల్లోలం అయిపోతుంది. అందుకంటే మన పరిధిలో ఏం చేయగలమో అది చేసి, ఏం చెప్పగలమో అది చెప్పి, ఎలా ఆలోచించగలమో అలా ఆలోచించి దాన్ని అంతటితో వదిలేయడం మంచిది. మళ్ళీ తర్వాత ఏదైనా పరిణామం జరిగితే అప్పుడు ఏం చేయాలో అప్పుడు ఆలోచించుకోవచ్చు. ఏమి యునర్చదవో భవాని, ఏమంటకు పాలు పోవదు. ఇది ఎంతయో నీదు విలాసం, ఏమండడానికి తోచట్లేదమ్మా, ఇదంతా నీ విలాసమా. తన్ని ప్రేమించిన వాడు మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్నాడు అని ఈ ప్రేమించిన అమ్మాయి ఎవరో ఆ పెళ్లి ముంగుడి దగ్గర గొడవ పెట్టడమా, దిరాహార దీక్ష కూర్చోవడమా, ఇంకో చోట తన ప్రియురాలే తను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని ఈ అబ్బాయి ఏమో ఆత్మహత్యకు ప్రయత్నించడమా. రెండు వార్తలు పత్రికల్లో ఒకే పక్కన చదువుతుంటే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది ప్రార్థన. ఏమంటకు పాలిపోవద్దు, ఇది ఎంతయో నీది విలాసమా. అంచేత మోసం చేయడానికి, తప్పుడు పని చేయడానికి ఆడా మగ, పెద్ద చిన్న, చదువుకున్నవాళ్ళు చదువు రానివాళ్ళు, ఈ వర్గం ఆ వర్గం, ఏది తేడా లేదు. అంచేతను ఇప్పుడు జరగవలసింది ఏమిటి? జగత్కంటక దైత్య సంహరణ కార్యం అవార్యము పూనుకొమ్మిక. ఈ భేదం ఆ భేదం లేకుండా తప్పుకు తగిన శిక్ష పడ్డానికి, లోకంలో ధర్మం నిలబడ్డానికి నువ్వే ఆధారం అమ్మ, ధర్మాధార ధనప్రియ అన్నట్టే లలితా సహస్రంలో పూనుకొమ్మిక అని ఏమంటే ప్రార్థించడమే మన పని. మన నిమిత్త మాత్రంగా మన కర్తవ్యం ఏదో చేసి మిగిలిన సమయంలో మనసులో స్మరిస్తూ ఉంటే ఒక ఖచ్చితంగా మనం చెప్పగలిగిన విషయం ఏంటంటే, మన చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడిపోతుంది ఆ ప్రార్థన కారణంగా. ప్రార్థన అంత గొప్పది. వింటిని విన్న వించితిని వీణుల సోకిన గాథలెల్లని ఇంటికి చేరవేసి తిని ఏమి యునర్చెదవో భవానీ. ఏమంటకు పాలు పోవదు, ఇది ఎంతయు నీదు విలాసమా, జగత్కంటక దైత్య సంహరణ కార్యమవార్యము పునుకుమ్మికన్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నామాల్లో 709 నామం సంప్రదాయేశ్వర్యై నమః. సదాశివ పతివ్రత సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి సర్వోపాధి వినిర్ముక్త అనే నామాన్ని ముగించుకున్నాం మనం. సదాశివ పతివ్రత కేశకాలా పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత 709వ నామం సదాశివ పతివ్రతాయై నమః. సదాశివునకు భార్యవు పతివ్రతవు ఎప్పుడు ఆయన్ని అనుసరించి ఉండేదానివి ఆయన నీకు నమస్కారం. మనం పురాణాలు గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది, లక్ష్మీనారాయణుల విషయంలోను శివపార్వతుల విషయంలో కూడా. లక్ష్మీనారాయణుల విషయంలో నారాయణుడు రాముడుగా అవతరించగానే లక్ష్మీదేవి సీతాదేవిగా అవతరించింది, నారాయణుడు కృష్ణుడుగా అవతరించగానే లక్ష్మీదేవి రుక్మిణీదేవిగా అవతరించింది. భూదేవి కూడా ఆయా అవతారాల్లో ఆయా జన్మలెత్తింది, కొంచెం అనుబంధాల్లో తేడా ఉండదు. కానీ శివుడు ఎప్పుడూ అవతరించలేదు భూమి మీద. ఎవరన్నా మనం శివావతారం అని భావిస్తే అది మన అభిప్రాయమే కానీ సత్యం కాదు. పురాణాల ప్రకారం శివుడికి అవతరించాల్సిన అవసరమూ లేదు, ఆ బాధ్యత లేదు. అవతరించడం అనేదాన్ని దేవతలు ఎప్పుడూ గొప్పగా భావించరు. అదో పరిస్థితి, అదో కర్మ అనుకుంటారు. ఒక రకంగా మనకేమిట్రా ఏదో వచ్చి పడింది. విష్ణుమూర్తి కూడా అవతారాలు ఎత్తడం ఏమీ సరదా కాదు, ఆనందం కాదు, తప్పనిసరి చేసే పనేది. అది కూడా అమ్మవారి లీలలో ఒక భాగం. అందుకే దశావతారాలన్నీ ఆవిడ యొక్క 10 వీళ్ళు అని చెప్పారు. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఆవిడ మాయచేత మోహితుడై ఆవిడ లీలా వినోదం కోసమే విష్ణుమూర్తి కూడా అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. ఆయనకేం ప్రత్యేకమైన స్వతంత్రం ఏం లేదు. అక్కడ ఆవిడ చెప్పినట్టు వినాల్సిందే. మహామాయకి లోబడి ఉండవలసిందే బ్రహ్మ విష్ణు రుద్రుడు సహా, అంతా శక్తిమయం జగత్. అందుకని శివుడు ఎప్పుడు అవతరించడు, కానీ ప్రతి జన్మలోనూ శివుణ్ణే పతిక పొందుతుంది అమ్మవారు. అంటే అమ్మవారు అవతారం ఎత్తుతుంది 10 రోజుల్లోనే. దసరా 10 రోజుల్లో 10 అవతారాలుగా మనం భావిస్తాం. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి, మహాదుర్గ ఇవన్నీ అమ్మవారు అవతారాలే. రోజూ ఒక అలంకారం చేస్తాం అక్కడ. ప్రతి జన్మలోనూ శివుడే పతి. అందుకే అమ్మవారు సతీదేవిగా పుట్టి యోగాగ్రంలో దగ్ధమై మళ్ళీ హిమవంతుని ఇంట్లో పార్వతీదేవిగా పుట్టి శివుణ్ణే వరించింది. ప్రతి జన్మలోనూ శివుడే పతి. అంతటి పాతివృత్యం ఉంటుంది కాబట్టి సదాశివ పతివ్రతాయై నమః. అంతేకాదు ఆవిడ పాతివృత్యం ఇంకా ఎంత గొప్పదో, పరపురుషుణ్ణి కాదు, అసలు వేరే ఒక వృక్షాన్ని కౌగిలించుకోవాలన్న, ఒక బొమ్మని కౌగిలించుకోవాలన్న కూడా ఆవిడ ఎలా తిరస్కరిస్తుందో శంకరాచార్య సౌందర్య లహరిలో చెప్పారు. దాన్ని ఈ నామానికి వ్యాఖ్యానంగా మనం చెప్పుకుందాం. కళత్రం వైధాత్రం కతి కతి భజంతే నవయక శ్రియోదేవ్యా కోవానభవతి పతి కైరపిధనై మహాదేవం హిత్వా తవసతి సతీనామచరమే కుజాభ్యామాసంగ కురవకతరోరప్యసులభ. పార్వతీదేవి తన ఆలింగనాన్ని, ఆశ్లేషాన్ని మొక్కలకు కూడా ఇవ్వదట. మొక్కలకు అలా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా ప్రత్యేకించి ఆ విషయం ఎందుకు చెప్పాలి, అది తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక విశేష వ్యాఖ్యానం శంకరాచార్య లోకాన్ని దృష్టిలో పెట్టుకుని చేసింది ఏమిటంటే, లక్ష్మీదేవి సరస్వతీదేవి కూడా నీ అంత పతివ్రత అనడానికి వీల్లేదన్నాడు. ఇది కొంచెం ఇబ్బంది అయిన విషయం, కానీ చాలా సాహసోపేతంగా చెప్పారు. దానికి తర్కం చెప్పారు కాబట్టి కాదనడానికి వీల్లేదు. కళత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయక. వైధాత్రం కళత్రం మంచి శబ్దాలు ఇవి, మంచి శబ్ద ప్రయోగాన్ని ఇష్టపడే వాళ్ళకి, వ్యాకరణ ప్రియులైన వాళ్ళకి ఇవి బాగా ఉపయోగిస్తాయి, మంచి మేత. కళత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయక శ్రియోదేవ్యా కోవానభవతి పతి కైరపిధనై మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే కుశభ్యామాసంగ కురవకతరోరప్యసులభగా. కళత్రం వైధాత్రం, వైధాత్రం అనే మాట విధాతృ అనే శబ్దం నుంచి ఏర్పడింది. విధాతు ఇదం విధ వైధాత్రం, ఇదో విరాటను కుమారుడు వైరాటి అన్నట్టు విధాత యొక్క భార్య వైధాత్రి. వైధాత్రం విధాతృ సంబంధమైంది. కళత్రం వైధాత్రం అంటే సారాంశం ఏంటంటే బ్రహ్మభార్య సరస్వతి. కతి కతి భజంతేన కవయక, అప్పుడప్పుడు ఆవిడ కవుల్ని సేవిస్తూనే ఉంది, అనుగ్రహిస్తూనే ఉంది. కవులు ఆవిడని సేవిస్తున్నారు. ఒక రకంగా లోకంలో కొంతమందికి సరస్వతి వల్లభ శారదా వల్లభ అని బిరుదులిచ్చారు. ఒకప్పుడు కాకినాడలో ఒక ఆయనకి సరస్వతి వల్లభ అని బిరుదు కావాలని కొంతమంది ఇస్తే దాని మీద పెద్ద ఉద్యమం జరిగి గొడవ జరిగింది. ఇది ఒక మతం వారు ఇచ్చారు అని చెప్పేసి వెంటనే ఇంకో మతం వారికి కోపం వచ్చి అనేక రకాల విషయాలు వారి మతంలోంచి లాగి ఇంకొకరికి వీరు బిరుదు ఇచ్చేసారు. పెద్ద గొడవ అయింది అక్కడ. ఎప్పుడు అదంతా 70-80 ఏళ్ళ క్రితం మాట, గతం గత. కానీ ఉదాహరణకి, అందుకే సరస్వతి వల్లభ లక్ష్మీ వల్లభ లాంటి బిరుదులు ఎవరికి ఎంత కోటీశ్వరులైనా ఎంత సాహిత్యవేత్తలైనా ఇవ్వకూడదు. సరస్వతి పుత్ర ఇవ్వచ్చు. మహానుభావులు పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి సరస్వతి పుత్ర అనేది సార్థక నామధేయం. చాలామందిని సాహిత్యవేత్తల్ని అవధానుల్ని అంటారు ఆ విషయంతో అంటారు, కానీ అది ఊరికే మాబోటిగాళ్ళకి అది విశేషణాలు లాంటిది, ఆయనకి అది సార్థక నామధేయం. ఆయన నిజంగానే 14 భాషల్లో పండితుడైన 14 భాషల్లోనూ గ్రంథాలు రాశారు. ఆ సహజంగా అది మాతృభాషగా ఉండేవాడు రాస్తే ఎలా ఉంటుందో ఆ గ్రంథం అలా ఉంది. ఎన్నో భాషల్లోంచి నవలను అనువాదం చేశారు. అంత గొప్పవాడు ఆయన. జ్ఞానపీఠం జారిపోయిన మనిషి నిజం చెప్పాలంటే. సరస్వతి పుత్రాన్ని బిరుదు ఇచ్చారు, కానీ అటువంటి వాడికి సరస్వతి వల్లభ అని ఇవ్వలేదు, సరస్వతి ప్రియ అలా ఇవ్వలేదు. కానీ లోకంలో ఒక వాడుకుంది, సరస్వతి ఆయన వరించిందండి, శారద ఆయన వరించిందండి అన్న అలవాటు. సరే భార్య పేరు సరస్వతో శారదో భారతో అయితే వరించింది అంటే ఇబ్బంది లేదు, అది ఊరికే చెప్పుకోవచ్చు. వాడు వాళ్ళ ఆవిడ శారద కదండి, వాళ్ళ ఆవిడ సరస్వతి కదండి వరించిందని చెప్పచ్చు. కానీ అలా కాదుగా ఉద్దేశం. సరస్వతీ దేవి ఆయన వరించింది అంటే చాలా సాహసం. కానీ అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, జరుగుతున్నాయి అలాగా. పిల్లల మరి పెనవేర భద్రుడు వాణి నా రాణి అని ప్రకటించాడు ఆయనే స్వయంగా, ఇతరులు ఎవరో ఇవ్వడం కాదు. ఆయన అలా ప్రకటించి కూర్చొని రాత్రంతా సరస్వతి ఉపాసనలో ఉంటే కావ్యమే సరస్వతీదేవి రాసిచ్చిందని చెప్పారు. అంచేత రాత్రికి రాత్రియే రాణిగా ప్రకటింప కావ్యం ఇచ్చిన మాట, అది కళ్ళమాటని చెప్పలేం కదా మరి. అంచేతను సరస్వతీదేవి నిక్కచ్చిగా బ్రహ్మదేవుడికే అంకితమైంది అని మనం చెప్పలేమమ్మా. ఆవిడ ఉద్దేశం ఎలా లోకంలో వాళ్ళు అంటకట్టేస్తూనే ఉన్నారు కదా. అలాగే లక్ష్మీదేవి కూడా, వాడికేమిటండి లక్ష్మీపతి, ఆయనకేమిటండి లక్ష్మీపతి అంటారు. లక్ష్మీపతి అంటే లక్ష్మీదేవి భర్త, ఎలా అవుతారు? విష్ణుమూర్తి ఒక్కడే కదా భర్త, వీళ్ళు ఎలా అవుతారు? కోట్లుంటే లక్ష్మీకి సంపదకి అధినాథుడు అని చెప్పడం లక్ష్మీపతి అంటే అలాగ. కానీ లోకంలో వాడుకుంది వారికి లక్ష్మీ సరస్వతులకు లోటు లేదంటే వాళ్ళ ఇంట్లో విద్యావంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారని అర్థం. పిల్లని ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారు సాధారణంగా, కేవలం డబ్బు ఉంటే సరిపోదు, విద్య కూడా ఉందా లేదని ఆలోచిస్తారు. కేవలం విద్య ఉంటుంది, కొంతమందికి డబ్బు ఉండదు, పేదరికంలో మునిగిపోతూ ఉంటారు, వాళ్ళకే ఎవరు పిల్లనివ్వరు. అబ్బాయి వాళ్ళకి లక్ష్మీ సరస్వతులకు లోటు లేదండి అంటే ఇస్తారు. అంచేది లక్ష్మి అంటే సంపద, సరస్వతి అంటే విద్య అన్నప్పుడు అవి ఉన్నవాడిని దాని పతి అండంలో తప్పేం లేదు. అంచేది లోకంలో సరస్వతి ప్రియ సరస్వతి వల్లభ అనేవి ఒక వ్యక్తి అనే అర్థంలో వాడుతున్నారు, బ్రహ్మ అనే అర్థంలో వాడడం లేదు. అందుకనే సరస్వతి పాతివరిత్యాన్ని శంకించవచ్చు అంటున్నారు. ఇంత ఖచ్చితమైన పాతివరిత్యం ఆవిడకు ఉందని చెప్పలేమంటున్నారు. అలాగే లక్ష్మీపతి అనే వాటిని విష్ణు అనే అర్థంలో వాడడం లేదు. విష్ణు అనే అర్థంలో వాడితే దోషం లేదు. లక్ష్మీపతి శాస్త్రి ఎవరికైనా పెడితే విష్ణు అనే అర్థంలో వాడితే ఇబ్బంది లేదు. కానీ ఆయనకు డబ్బు ఉంది కాబట్టి లక్ష్మీపతి అనే వాడుకోటు ఉంది ఇక్కడ. ఆయనకేమిటండి లక్ష్మీపతి అని, లక్ష్మీ ఆయన వరించింది అండం ఉంది. అంచేత శ్రీయో దేవ్యా కోవా నభవతి పతికి కైరేపు ధనైహి, ఏవో కొన్ని కోట్లు సంపాదిస్తే కైరేపు ధనైహి కోవా శ్రీయో దేవ్యా నభవతి పతికి, లక్ష్మీదేవికి పతి కాలేనివాడు డబ్బు సంపాదిస్తే అవుతాడు, విద్య సంపాదిస్తే సరస్వతీపతి అవుతాడు అనిపించుకుంటాడు లోకం చేత. కానీ గౌరీపతి అనే మాట లోకంలో ఎక్కడైనా ఉందా? ఉంటుంది. గౌరీపతి శాస్త్రి, గౌరీపతి శర్మ, గౌరీపతి రెడ్డి ఉండొచ్చు. అది శివుడు అనే అర్థంలోనే వాడుతున్నాడు తప్ప గౌరీదేవి ఈయన్ని వరించింది, ఈ రెడ్డి గారినో శర్మ గారినో ఈ రావు గారినో వరించిందనే అర్థంలో వాడడం లేదు. అలా వాడరు, అలాంటి వాడుకు లోకంలో లేదు. అందుకే కవిత్వంలో ఎప్పుడు ఊహా చమత్కారంతో పాటుగా లోకంలో ఉండే వాడుకు చాలా ముఖ్యం. ఊహ చమత్కారం సరిపోదు, లోకంలో వాడుకతో దాన్ని సమర్థించాలి. లేదా లోకంలో ఉండేటువంటి వాడుకకి ఒక మంచి ఊహని జోడించి చెప్పగలగాలి, మంచి ఉత్ప్రేక్షలాగా, అప్పుడు మంచి కవిత్వం. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళని లక్ష్మీ పతండం, విద్యభాగం ఉన్న వాళ్ళని సరస్వతి పతండం అనేది లోకంలో వాడుక ఉంది. కాబట్టి ఆ వాస్తవం ఆధారంగా ఈయన చేసినటువంటి ఊహ ఏమిటంటే, లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఒక్కరికే అంకితమైందని, సరస్వతీదేవి బ్రహ్మకు ఒక్కరికే అంకితమైందని అనడానికి లేదమ్మా, కానీ నువ్వు మాత్రం నీ భర్తకు మాత్రమే అంకితమై ఉన్నావు, సదాశివ పతివ్రతాయే నమః, దాన్ని కాదనడానికి లేదని ఇంకా కాస్త గట్టిగా దాన్ని బలం చేస్తున్నారు. మంచి ఏదైనా కాస్త వంగిపోయేలా ఉంటే పక్కన ఒక రాట నాటి దాన్ని కట్టి బలంగా నిలబెడతారు కదా, అలాగా కొన్ని చెట్లు నాటి, కొన్ని మొక్కలు నాటి, ఈ మాటకి బోటుగా మొక్కలు నాటి మాట నిలబెడుతున్నారు. ఎలాగా? కుశాభ్యామాసంగ కురవకతరోరప్య సులభక మహాదేవం హిత్వా తవ సతీ సతీనామచరమే సతీనామచరమే. పతివ్రతలలో శిరోమణి వంటి ఓ లలితాదేవి, మహాదేవం హిత్వా పరమశివుణ్ణి విడిచిపెట్టి, కుచాభ్యామాసంగ నీ కౌగిట్లోకి చేర్చుకోవడానికి, నీ ఆశ్లేషాన్ని అందించడానికి, నీ ఆలింగనాన్ని అందించడానికి నువ్వు గోరింట చెట్టు విషయంలో కూడా ఒప్పుకోవమ్మా. కురవక తరోహు అపి అసులభ. నీ కౌగిలి, నీ ఆశ్లేషం, నీ ఆలింగనం గోరింట చెట్టుకు కూడా దొరకడం లేదు, పరమశివుడికి మాత్రమే దొరుకుతోంది. గోరింట చెట్టును కౌగిలించుకోమని చిలికెత్తలు ఎవరైనా వచ్చి అడిగినా, లేదా ఆ చెట్టే ప్రార్థించినా కుదరదు, నా కౌగిలి నా భర్తకు మాత్రమే లభ్యం, సదాశివ పతివ్రతను నేను అని చెప్పేస్తావమ్మా మొహమాటం లేకుండా. అంత నిక్కచ్చైన మనిషివి, అంత నిక్కచ్చైన దేవతవే ఉంటారు. ఇది గోరింట చెట్టు వ్యవహారం ఏమిటి ఇక్కడ అంటే, చెట్లకి స్త్రీలు ఏ రకమైన దోహదం చేస్తే ఏ రకమైనటువంటి అక్కడ వికాసం కనిపిస్తుందో ఓ శ్లోకంలో చెప్పారు. పాదాఘాత నశోక తిలక కొర ఒక చుంబనాలింగనాభ్యాం కడత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయ శ్రియోదేవ్యా కోవానభవతి పతికైరపిధనేహి మహాదేవం హిత్వా తవ సతి సతీనామచరమే కుచాభ్యామాసంగ కురవకతరోరప్య సులభక. చెట్లకి ఏ రకమైన దోహదాన్ని స్త్రీలు చేస్తే ఏ రకమైన వికాసం వాటిలో కనిపిస్తుందో ఓ శ్లోకంలో చెప్పారు. అందులో మనకు అవసరమైనంత వరకు చూద్దాం. పూర్తి శ్లోకాన్ని ఇదివరకే ఒకటి రెండు సందర్భాల్లో చెప్పాను నేను. పాదాఘాత అశోక తిలక కురవకవు చుంబనాలింగనాభ్యాం. అశోక పాదాఘాతాత్, అశోక వృక్షం ఎదురుగా నిలబడి స్త్రీలు కనుక తమ ఎడమ పాదంతో కనుక సున్నితంగా తాకితే అది వెంటనే పుష్పిస్తుంది అన్నారు. ఎందువలనైనా పుష్పించడం ఆగిపోతే స్త్రీలు ఆ రకమైన దోహదక్రియ చేస్తే పుష్పిస్తున్నారు. దీనికి మాళవిక అగ్నిమిత్ర నాటకంలో ప్రమాణం కూడా ఉంది. అగ్నిమిత్రుడు అనేటువంటి రాజుగారికి ఒక భార్య అప్పటికే ఉండగా, రాజులకి బహుభార్యత్వాన్ని దోషం కాదని ఆ రోజుల్లో చెప్పారు. కాబట్టి మాళవిక అనేటువంటి అమ్మాయి రాజుగారి మోహంలో పడి నేను పెళ్లి చేసుకుంటాను అంటే, రాజుగారు కూడా ఆ వ్యామోహంలో పడి ఆవిడ్ని తీసుకొచ్చి వేరే మందిరంలో పెట్టేస్తే మహారాణి గారికి తెలిసి ఆవిడ కోపగించింది. అది చాలా సహజం. కానీ మాళవికకు ఉండేటువంటి కొన్ని లక్షణాల ద్వారాను, ఆవిడ చేసుకుంటే రాజుకు పట్టబోయేటువంటి యోగం ద్వారాను రాజ్యం నిలబడుతుంది, శత్రువుల బారి నుంచి కాపాడుకోగలుగుతాం, ప్రజలకు కొన్ని వైభవాలు కలుగుతాయి, సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయి అనేటువంటి మాట విని పెద్దరాణి చాలా ఉదారురాలై మాళవికకి ఒక పరీక్ష పెడుతుంది. నువ్వు నిజంగా అంత గొప్పదానం అయితే ఇక్కడ అశోక వృక్షం ఉంది, అది ఎంతో కాలంగా పుయ్యడం లేదు, దానిని పాత తాడనంతో వారం రోజుల్లో పుష్పించేలా చేస్తే నీకు రాజుగారిని పెళ్లి చేసుకుని నాకు సవతయ్యే అవకాశం ఇస్తానని పరీక్ష పడుతుంది మాళవిక అగ్నిమిత్రం కాళిదాసు రచించిన నాటకంలో. ఆశ్చర్యకరంగా ఈ అమ్మాయి వెళ్ళి తన పాదంతో ఆ చెట్టును తగ్గానే మర్నాడే ఆ చెట్టు పుష్పిస్తుంది. అప్పుడు ఈ మాళవిక అగ్నిమిత్రుడిని పెళ్లి చేసుకుంటుంది. అదే మాళవిక అగ్నిమిత్రం కావ్యంలో సారాంశమైన కథ. ఇది విశేషం. పాదాఘాత అశోక తిలక కురవకవు చుంబనాలింగనాభ్యం. తిలక వృక్షం అంటారు, బొట్టుకు చెట్టు అని కూడా అంటారు దాన్ని. ఆ తిలక వృక్షాన్ని చుంబన, స్త్రీలు ముద్దు పెట్టుకుంటే పూస్తుంది, అదొక దోహదక్రియ. అంటే స్థూల శరీరాల్లోనే శరీరంలోనే ప్రకృతిని వికసింపజేసే లక్షణం ఉందన్నమాట. అందుకే ప్రకృతి అంటే స్త్రీ, ప్రకృతి స్వరూపిణే స్త్రీ. ప్రకృతిలోనూ నెల నెల మార్పులు ఉంటాయి, ప్రతి ఋతువుకి మార్పులు ఉంటాయి. స్థూల శరీరాల్లో కూడా నెల నెల మార్పులు ఉంటాయి, ఋతువులను బట్టి కూడా వారి స్వభావాలు మారుతూ ఉంటాయి. మనస్సు చంచలమండంలో ఉద్దేశం ఇది, అంతకంటే వారిని తక్కువ చేద్దామని కాదు, పూర్తిగా ప్రకృతి స్వరూపం. కాబట్టి ప్రకృతిలో ఉండే మార్పులు స్త్రీలో ఉంటాయి. అందుకని కొంచెం నిర్ణయాల విషయంలో కూడా ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని కూడా చెప్పలేము. ఎందుకంటే ఈ మార్పులు సహజంగా మనసులో వస్తాయి, శరీరంలో వస్తాయి, శరీరంలో వచ్చే మార్పులను బట్టి మనసులో మార్పులు వస్తాయి, రకరకాల. కాస్త పురుషులలో ఉండేటువంటి స్థిరత్వం స్త్రీలో ఉండదు అనేది ప్రాచీన శాస్త్రాలు చెప్పిన మాట. అందుకని కాస్త నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు చర్చించండి, తప్పులేదు, కానీ అంతిమంగా ఇంట్లో భర్త చేసిన నిర్ణయాన్ని కట్టుబడమని చెప్పారు. ఇది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ శాస్త్రవాక్యం చెప్పడం నా విధి. ఎందుకంటే ఈ తత్వం ఉంది కాబట్టి మగాడు కొంచెం ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే కట్టుబడి ఉంటాడు, మళ్ళీ ఇంక అటు ఇటు లాగడు. ఇంకా స్త్రీలో శారీరకంగా ఉండేటువంటి ఇబ్బందుల వల్ల, అలాగే ప్రకృతికి వారికి ఉండే సాన్నిహిత్యం వల్ల ఆ ఆలోచనలు మారిపోయే అవకాశాలు ఉన్నాయి. వారు ఎదుటివారు చూసే విధానాన్ని బట్టి వారు ఆలోచిస్తారు. పురుషుడు అలాగే వాళ్ళు ఎలా చూస్తే మనకే మనం చేసేది ఏదో చేయకుండా అంటారు. అందరు పురుషులు ఇలా ఉంటారని చెప్పలేం, అందరు స్త్రీలు ఎలా ఉంటారని చెప్పలేం. ఇది సాధారణ వాక్యం మాత్రమే, అపార్థానికి గురి కాకుండానుగాక. ఇది ఉండబట్టే చెట్లు పోషించగలుగుతారు. పురుషుడు ఏం చేసినా చెట్టు పెరగదు అక్కడ. వీడు చేసే చర్యల వల్ల చెట్లు నాశనం అవ్వాలి, కానీ ఏమీ పెరగవు. కానీ స్త్రీలకు అవకాశం ఉంది, అదృష్టం ఉంది. ఆలింగనాభ్యాం, గోరింట చెట్టు ఎవరింటోనైనా దొడ్లో ఉన్నది పుయ్యకపోతే, గోరింటాకు సరిగ్గా లేకపోతే, ఆ పువ్వులు కనుక పుయ్యకపోతే, కాస్త ముళ్ళ చెట్టు అది, అయినా స్త్రీలు కొంచెం వెళ్ళి సాహసంగా ఇబ్బంది పడైనా కొంచెం కౌగులించుకుంటే అది పూస్తుంది అన్నారు. అందుకని కైలాసంలో ఒకసారి గోరింట చెట్టు ఎన్నో నెలలుగా పుయ్యకపోతే అక్కడ కైలాసంలో ఉండేటువంటి ఈ ఇష్టసఖులు అందరూ వచ్చి పార్వతీదేవిని ప్రార్థించారు, నువ్వు ఒక్కసారి దగ్గరికి తీసుకుని కౌగులించుకుని లాలించవమ్మా అంటే, కుదరదది, నా కౌగిలిని అనుభవించే అవకాశం నా భర్త సదాశివుడికి తప్ప మరెవరికి లేదు, పో, పూస్తే పూజనే, నోరు మూస్తే ముజనే అని చెప్పింది. అది శంకరాచార్య ఆ ప్రమాణం తీసుకుని దాన్ని ఇలా ముడిపెట్టారు. అందుకని భర్తను తప్ప వేరే చెట్టును కూడా కౌగులించుకోవడానికి ఇష్టపడడం లేదు అంటే సదాశివపతి వ్రతాయ నమః అనడానికి ఇంతకంటే ఏం కావాలమ్మా అన్నారు. ఇక్కడే కాస్త తాత్వికంగా మరొక్క మాట చెప్పుకుని మనం తర్వాత నామంలోకి వెళ్ళాలి. ఎప్పుడూ భర్తను అనుసరించి ఉంటుంది అంటే సగుణం నిర్గుణం అని రెండు ఉన్నాయి కదా, నిర్గుణమే సదాశివుడు, సగుణమే అమ్మవారు అనుకుంటాం కదా. మరి ఈ సృష్టి అంతా ఒక మాయాస్వరూపంగా ఏర్పడినప్పుడు అమ్మవారు ఈ రూపమైనప్పుడు సదాశివునికి కూడా ఈ సగుణ రూపం ఉందా లేదా అంటే శాస్త్రాల్లో చాలా స్పష్టంగా పరిచ్ఛిన్న రూపం కూడా ఇద్దరికీ ఉంది, సగుణ నిర్గుణాలు ఇద్దరికీ ఉన్నాయి, బ్రహ్మ పదార్థానికి ప్రపంచానికి ఎటువంటి భేదము చూడవలసిన అవసరం లేదు, బంగారానికి ఆభరణాలకి ఎటువంటి భేదము లేనట్టే, ఆభరణం రూపం ధరించినంత మాత్రాన్ని బంగారం అనే పేరు పోతుందా, అది బంగారమే కదా, అది కంకణం కావచ్చు, కంఠహారం కావచ్చు, ఏదైనా కావచ్చు. కంఠహారానికి ఒక రూపం ఉంటుంది, కంకణానికి ఒక రూపం ఉంటుంది. కంఠకారంలో మళ్ళీ రకరకాల హారాలకి రకరకాల రూపాలు ఉంటాయి. ఉంగరానికి ఒక రూపం ఉంటుంది, కాలికి గండపండేరం వేస్తే దానికి ఒక రూపం ఉంటుంది, వడ్డాణంగా మారిస్తే దానికి ఒక రూపం ఉంటుంది. రూపంలో భేదం కానీ బంగారం ఒకటా కాదా. అలాగే ప్రపంచంలో ఈ సగుణ రూపంలో ఈ భేదాలన్నీ కనిపించవచ్చు, కానీ దీనికి మూలమైనటువంటి నిర్గుణమే, దాని నుంచి ఇది వచ్చింది. అంచేతన నిర్గుణం నుంచి సగుణం ఎలా వస్తుంది అంటే వచ్చిందని ఎవరు చెప్పారయ్యా, ఇది భ్రమ అన్నారు. నా నిరోధో నచోత్పత్తి అన్నారు, అసలు ఉత్పత్తే కాలేదు, నువ్వు భ్రమపడుతున్నావు అంతే అని. అదే మాయా సిద్ధాంతం, అద్వైతం. నువ్వు భ్రమలో ఉన్నావు, ఎందుకంటే మనం అందులోనే ఉన్నాం. లెక్క ఏమిటాయంటే స్వప్నం. స్వప్నంలో మనం ఒక పాత్ర ధరించినప్పుడు మిగిలిన పాత్రలన్నీ ఉన్నట్టు అనుకుంటున్నాం, ఎందుకంటే మనం కూడా అందులో ఉన్నాం కాబట్టి. ఒక పాత్రగా మనం లేనప్పుడు అనుకోమే, పగటి కళ అంటారు, పగటి కళ అయితే అనుకోమే మనం, వెంటనే చెదిరిపోతుంది. రాత్రి కళ అలా కాదు, గాఢంగా ఉంటుంది. ఎందుకంటే ప్రశాంత వాతావరణం కారణంగా ఆ మనస్సులో ఉండే భ్రమలు కొనసాగుతాయి. సరిగ్గా ఇక్కడే ఒక్క మాట మనం గమనించాలి, ప్రశాంత వాతావరణం ఉంటే భౌతికంగా ఆ భ్రమలు కొనసాగుతాయి, అదే ఆధ్యాత్మికంగా ప్రశాంత వాతావరణం ఉంటే భ్రమలు ముగిసిపోతాయి. అందరికీ భ్రమలు ముగిసిపోవునుగాక. అదే ఈనాటి ముగింపు. సెలవు.